ईश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఐదుగురు విశేషమైనటువంటి మహనీయులు అనుకోండి, లేకపోతే దేవతాశక్తులు అనుకోండి, వాటి యొక్క విశేషమైనటువంటి సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. వాటి అనేటువంటిది తెలిసే వాడుతున్నాను పదం అది. ఆ దేవతాశక్తులకి పేర్లు వ్యక్తిగతమైనటువంటి పేర్లు పెట్టలేము. ఒకటి మహాయోగేశ్వరి దేవి జగజ్జనని. ఆ పేర్లు వాటి వెనకాతలు ఉన్నటువంటి శక్తిని మీరు అర్థం చేసుకోండి. ఆ శక్తిధారలని పృథ్వీ గ్రహంలో జీవించి ఉన్నటువంటి ఐదు రకాలైనటువంటి ప్రాణకోటికి, ఒకటి మానవులు అంటే మనం, రెండు యక్ష, మూడు గంధర్వ, మూడు నాగ. ఇది కాకుండా ఇంకొక ప్రాణకోటి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాణకోటి ఇంకా మన పరిధిలోకి రాలేదు, మానవుల యొక్క పరిధిలోకి రాలేదు. దీన్ని కొంచెం అవగాహన చేసుకోండి. ఇక్కడ జరిపిస్తున్నటువంటి కార్యక్రమాలలో హనుమాన్ చాలీస సూర్యుడు యొక్క మూడవ కిరణానికి ప్రతినిధిగా మనం చేస్తున్నాం. హనుమంతుడి యొక్క శక్తిని మన కోరికలు తీర్చడానికి ఉపయోగించబోటం లేదు. ఇది మారినటువంటి ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని మీరు గమనించుకోవాలి. అందుకే ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మనం మార్చలేం, కానీ మనదైనటువంటి దేవాలయాలు మనం నిర్మించుకోవచ్చు. చెప్పుకున్నాను కదా, దేవాలయాలలో అడుక్కు తినేవాళ్ళు ఎక్కువయ్యారు. అందరూ వాళ్ల వాళ్ల కోరికల్ని అడుక్కోవటమే తప్ప భగవంతుడి యొక్క ఆ దేవతాశక్తి యొక్క కార్యక్రమానికి అనుగుణ్యంగా నేను జీవిస్తాను అని ఒకడంటలే అన్నటువంటి ఒకే ఒక వ్యక్తి భారతదేశ చరిత్రలో పూజారి కనిపిస్తున్నాడు, శ్రీరామకృష్ణ పరమహంస. కాళికాదేవిని ఉపాసన చేశాడు ఆయన. మీరు ఇక్కడ ఐదు శక్తుల్ని ఉపాసన చేస్తున్నారు అని చెప్తూ దానికి బ్యాక్గ్రౌండ్ గా ఇదంతా చెప్పుకొస్తున్నా నేను. ఒక మహాయోగేశ్వరి దేవి పేరు ఒక్కడే చెప్పాను, మిగతా పేర్లు ఇంకా నేను చెప్పలేదు, మర్చిపోకండి. అది ఏం చెప్తున్నాను అది మీరు ఇక్కడ చెయ్యాలి. రామకృష్ణ పరమహంస మహాకాళి ఉపాసన ఎలా చేశాడు, ఇక్కడ జరుగుతున్నటువంటి స్తోత్రాలు మంత్రాలు ఐదు మహాశక్తుల యొక్క ఉపాసనకు బీజాలు. రేపు భవిష్యత్తులో ఈ ఐదు మహాశక్తులు మీరు చాలా ఫ్రీక్వెంట్ గా వినబోతున్నారు, పేపర్లలో టీవీలలో రకరకాల పేర్లతో. కానీ మీరు వినేది ఐదు శక్తుల గురించే, కానీ మీరు ఉపాసనా పద్ధతి ముందు మార్చుకోవాలి. రామకృష్ణ పరమహంస అద్భుతమైనటువంటి ఉపాసన చేశాడు, కాళికాదేవిని సాక్షాత్కరించుకున్నాడు. ఏ స్థితిలో సాక్షాత్కరించుకున్నాడు, భగవంతుడు ఉన్నాడు అని నమ్మన్నటువంటి కేవలము అత్తగారు ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని వాటిని నిర్మించి తన్ని ట్రస్టీగా ఉంచింది కనుక మథురాబాబు ట్రస్టీగా ఉన్నాడంటే పెద్ద అతనికి భగవంతుడి మీద వాటి మీద విశేషమైనటువంటి నమ్మకము లేదు. ఒకసారి దక్షిణేశ్వరంలో ఆయన కూర్చుని ఉంటుంటే రామకృష్ణ పరమహంస ప్రచారం చేస్తున్నాడు. మామూలుగా చేతులు పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నాడు, దైనందిక జీవిత కార్యాల గురించే, భగవంతుడి గురించి ఆధ్యాత్మికత గురించి కాదు. సడన్ గా ఇనుము కొట్టడం మానేశాడు మధురాబాబు, తెల్లబోయి చూస్తున్నాడు. ఈయన చెప్పుకుంటూ పోతున్నాడు, ఇలా మామూలు సంఘటనలే, దైనందిక సంఘటనలే. మధురాబాబు జవాబు ఇవ్వటం మానేశాడని చూశారు కల్లా బిగుసూపై కూర్చుంటే ఏం జరిగిందన్నాడు. నోట్ల నుంచి మాట రావటం లేదు మధురాబాబుకి. కొంతసేపు అయిన తర్వాత అతను స్థిమిత పడ్డాక అడిగాడు, ఏం జరిగిందయ్యా, ఎందుకు నువ్వు మాట్లాడటం లేదంటే, మీరు అలా నడుస్తూ ఉంటే రామకృష్ణ పరమహంసగా కనిపిస్తున్నారు, ఇలా తిరిగి వస్తూ ఉంటే కాళికామాతగా కనిపిస్తున్నారు. మీరేం మాట్లాడగాని మాస్టారు, మాకు అలాంటి అనుభూతులు వచ్చాయి, చెప్పకండి అలాంటి పిచ్చి పిచ్చి కబుర్లు నా దగ్గర. దయచేసి ఆ మూర్ఖత్వం నుంచి బయటపడటానికి చెప్తున్నాను నేను. మీకు ఎవరు కనిపించారో నాకు అనవసరం. కనిపించిన వాళ్ల పని మీరు చేయగలుగుతున్నారా, దానికి ఉదాహరణ ఏంటి? వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడో మీరు కాస్త గుర్తు చేసుకోండి. అంతకంటే హీనమైనటువంటి పరిస్థితుల్లో మీలో ఎవరూ లేరు అది నాకు తెలుసు. ఆర్జిస్తున్నటువంటి తండ్రి దివంగతుడయ్యాడు, పెద్ద కుటుంబం. వివేకానందతో పాటు ఆయన అక్క చెల్లెళ్ళు వాళ్ళు తల్లి జీవిస్తున్నారు కలకటాలో. తినటానికి తిండి లేనటువంటి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే వివేకానందది, తల్లి ఉన్న బియ్యం ఏదో ఉండేది. వీళ్ళకి తెలుసు కదా ఇంట్లో ఎంత బియ్యం ఉందో, యనమండుగురు తమ్మండుగురు పెద్ద ఫ్యామిలీ నాకు. అందరికీ తినటానికి ఆహారం ఉండేది కాదు. ఆహారం లేకపోవటం వల్ల వివేకానంద ఏమనేవాడు, ఇవాళ ఫలానా వాళ్ళ ఇంట్లో మా స్నేహితుడి ఇంట్లో పెళ్లి భోంచేసి వచ్చాడనేవాడు. అక్క చెల్లెళ్ళు అందరూ కూడా అంతే, ఎందుకు అమ్మ భోంచేయాలని, లేకపోతే తల్లి తిందని. మొదట రెండు మూడు రోజులు పాపం తల్లి అమాయకురాలు ఒప్పేసుకుని పాపం అనేది తినొచ్చారని తను తినేసి మిల్లిమిల్లిగా తెలిసింది. అబద్దాలు చెప్తున్నారు పిల్లలు, పిల్లలు ఎక్కడా తిని రావటం లేదు, తల్లికి ఆహారం ఉండదు కనుక. ఒక మనిషికి ఆహారం ఉండేది, ఏ రోజుకి ఆ రోజు గడవనటువంటి దయనీయ స్థితిలో ఉన్నటువంటి వివేకానందకి ఎవరో చెప్పారు, ఒక పిచ్చివాడు ఉన్నాడు, మాటని జాగ్రత్తగా వినండి. మన్ని కూడా చాలా మంది పిచ్చివాళ్లు అనుకుంటూ ఉండవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. ఈ పిచ్చివాళ్లే రేపు చాలా గొప్పవాళ్ళు అయినప్పుడు ఎవరు పిచ్చివాళ్లు అవుతారు అనేది మీరు నిర్ణయించుకోవాలి. అవుతారా అన్నారా అనేది మీ పిచ్చి మీద ఆధారపడి ఉంటుంది. ఈ పిచ్చిని మీరు ఎంత వంట పట్టించుకోగలిగితే అంత గొప్పవాళ్ళు అవుతారు. ఇది ఎంత పిచ్చిది అనుకుంటే ఫలితాలు శూన్యం. జాగ్రత్త, ఇంత ఫ్రీగా ఇంత ఫ్రాంక్ గా చెప్పగలిగేటటువంటి రోజులు భవిష్యత్తులో ఉండవు. చెప్పాను కదా మన ఇంటరాక్షనే తగ్గిపోవచ్చు, తగ్గకపోవచ్చు, నా చేతిలో ఏం లేదు. కానీ ఉన్నంత వరకు మీకు స్పష్టమైనటువంటి అవగాహన నేను ఇవ్వలేకపోతే, అనేక సంఘటనలు ఉన్నాయి, అనేక మంది గురువులు ఉన్నారు. కాదంటే ప్రతి సంస్థ తనదైనటువంటి రీతిలో ఎదుగుతోంది. ప్రతి సంస్థ తనదైనటువంటి రీతిలో ఆధ్యాత్మికతకు కొంత భాగము మాత్రమే సేవ చేయగలిగినది. ఏ సంస్థ పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికతను మానవులకు ఇందివ్వలేదు. రామకృష్ణ పరమహంస ట్రై చేశాడు. విషయం వచ్చింది కనుక, సందర్భం వచ్చింది కనుక, ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి. రామకృష్ణ పరమహంస అవతారమే జరిగి ఉండకపోతే ఈ దేవతా శక్తులు ఎప్పుడో భూగ్రహాన్ని వదిలేసి వెళ్లిపోయి ఉండేవి. ఈ రాజరాజేశ్వరీదేవి, ఈ సీతాదేవి, ఈ రాధాదేవి, ఈ రాముడు, ఈ కృష్ణుడు, మన జీవితాలు వాళ్ళకి ఎంత అసహ్యకరంగా ఉంటాయో మీరు ఊహించుకోండి. మీరేదో చాలా పవిత్రం అనుకుంటున్నారు. మీరు అసలు దేవతాశక్తులు భూగ్రహాన్ని విడిచేసి వెళ్ళిపోవాలని రామకృష్ణ పరమహంస అవతరించాడు. నేనున్నాను కదా, మీకెందుకు బాధ? మీకు కావలసినటువంటిది ఉపాసనా శక్తే కదా, మీకు కావలసిందే తపస్సే కదా. నేను చేస్తాను అందరు బదులు, సమస్త మానవ జాతి బదులు ఆయన తపస్సులు చేసి ప్రతి దేవతను భూగ్రహం మీద నిలిపాడు. రామకృష్ణ పరమహంసే ఉండుండకపోతే ఈనాడు ఇవే ఉండేవి కాదు, ఈ దేవాలయాలు అవి. కాని ఇప్పటికీ రామకృష్ణ పరమహంస కలలో కన్న దేవాలయాలు లేవు. ఎందుకు చెప్తున్నాను? వివేకానంద యొక్క పరిస్థితిని చెప్పుకుంటూ వస్తున్నాను. నేను ఎవరో చెప్పారు, దక్షిణేశ్వర్లో ఒక మహాతపస్వి ఉన్నాడు, ఒక మహాయోగి ఉన్నాడు. నీ కుటుంబ పరిస్థితి బాగులేదు అంటున్నావు కదా, సరే వెళ్ళు ఆయన దగ్గరికి. ఆ పగ్లా ఠాకురా అన్నాడు. చాలా ఫేమస్ పాపం, ఈ విధంగా ఫేమస్ రామకృష్ణ పరమహంస. ఇప్పుడు మనం చాలా గొప్పవాడు అంటున్నాం, కానీ ఆ కాలంలో రామకృష్ణ పరమహంసకి కలకత్తాను దాని చుట్టూరా ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే పిచ్చి బ్రాహ్మణుడు. నేను వెళ్ళానన్నాడు. కాని పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. చివరికి ఒకరోజు ఒకరి స్నేహితుడి ఇంట్లో దుఃఖిస్తూ కూర్చొనుంటే, నేను చెప్పాను కదా ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళు అని, నువ్వు ఎందుకు వెళ్ళావు? సరే నువ్వు చెప్తున్నావు కనుక వెళ్తాను అన్నాడు. ఎండలు కలకత్తాలో, మన గుంటూరు ఎండల్లాగే ఉంటాయి, తార్ రోడ్లు అవి కూడా. వెళ్తున్నాడు, చెప్పు తెగిపోయింది. నడిచి వెళ్తాను తప్ప ఇంకో మార్గం లేదు. 11 కిలోమీటర్లు ఎంతో ఇతను నివసిస్తున్న స్థలం నుంచి రామకృష్ణ పరమహంస ఉన్నటువంటి స్థలం. నిప్పులు చెలరేగుతున్నాయి ఎండాకాలం, చెప్పు తెగిపోయింది. వదిలేశాడు చెప్పుని, నడుస్తున్నాడు. నడిస్తే కాళ్ళు అడ్డుకుంటున్నాయి. మరేం చేయాలి? పరిగెట్టాడు. పరిగెట్టడానికి ఓపికండి కాదు, మండుతున్నాయి. అంచేత ఎక్కువసేపు నేల మీద కాళ్ళు ఆంచకుండా ఉండటానికి, వీలుగా ఉండటానికి పరిగెట్టాడు. పరిగెట్టాక వెళ్ళాడు. వెళ్తే అప్పుడే ఖాళీ అయి కూర్చున్నాడు. మధ్యాహ్నం పూట నివేదన అయిపోయింది, భోజనానికి చేసి కూర్చునున్నాడు స్థిమితంగా రామకృష్ణ పరమహంస. ఆయాసపడుతూ ఒకరుస్తూ వచ్చాడు వివేకానంద. ఇది నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఇది. నీకు శక్తి ఉందో లేదో నాకు తెలియదు. నా స్నేహితుడు చెప్పాడు నీ దగ్గరికి వెళ్ళమని వచ్చాను, ఏమైనా చేయగలవా? డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ అటాక్. నేను చేయగలిగేది ఏమీ లేదు, అమ్మ ఉంది అక్కడ. మరి మీకు అక్కడ రాములు వారి ఫోటో కనిపిస్తోంది తప్ప రాముడు ఉన్నట్టు ఫీల్ అవటం, ఉంటే అలాంటి ప్రవర్తన ఉండదు అక్కడ. తేడా గురించి చెప్తున్నాను నేను. ఏం పలుకుతాడు, ఎవడు పలుకుతాడు మీకు? కానీ అలాంటి పరిస్థితుల్లోనే రామకృష్ణ పరమహంస పలికించుకున్నాడంటే మీలో ఎవరికైనా ఆ భావన ఉంటే ఆ రాముడు పలుకుతాడు. అంచేత మిగతా వాళ్లకు లేదని క్రిటిసైజ్ చేయకండి, ఇతరులను కించపరచకండి. మీరు మీరు ఆ భావన తెచ్చుకోండి అని చెప్తున్నాను. అక్కడ ఉన్నది అమ్మ వివేకానందతో రామకృష్ణ పరమహంస చెప్తున్నాడు, అమ్మను అడుగయ్యా, నేనేం చేస్తాను, నా శక్తి కూడా అమ్మే, మిమ్మల్ని కూడా అదే చెప్తున్నాను. పరమ గురువులు, గురువర్యులు, దేవతలు, సకల చరాచర జగత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ చేతనత్వంలోంచి శరీరము దాల్చారో ఆ చేతనత్వంలోకి మీరు ప్రవేశించండి. క్లీమ్ క్లీమ్ అనే మంత్రంతో ప్రవేశించలేరు. మంత్రం ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ప్రవేశిస్తారు. అదే మహాకాళీ బీజము కూడా. ఆ రామకృష్ణ పరమహంస చేసిన సంపూర్ణ శక్తికి మిమ్మల్ని వారసులు చేయటానికి అందించినటువంటి ఆ సాధనను మీరు ఆశామాషిగా తీసుకుంటే నేనేం చేస్తాను? మీరందరూ వివేకానందుల్ని మించిన వాళ్ళు కాగలరు, అందరూ. స్త్రీ పురుష భేదమేం లేదు ఆధ్యాత్మికతకి. కానీ ముందు ఈ భేదభావం నాశనం చేసుకోండి. మీరు సంపూర్ణ సృష్టిలో ఈనాటి వరకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు, గురువులు ఒక ఎత్తు, ఈ ఉగాది నుంచి స్టార్ట్ అయినటువంటి ఆధ్యాత్మిక విన్యాసము ఇంకొక ఎత్తు. ఒకే ధర్మము, ఒకే భాష, దానికి మీరు పునాదులు. మారండి, మీరు అవగాహన మార్చుకోండి. కష్టమే అది, మీకు మళ్ళా జరతం, అది కష్టమే, ఆశ్చర్యమే ఉంది. అందుచేత మీరేం మిమ్మల్ని గాభరా పడిపోక్కర్లేదు. ఎలాగా అర్థం అవటం లేదు, ఏం చేయమంటారు, మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా. కానీ మీరు చేయవలసిన పనిని కొంచెం సీరియస్ గా చేయండి. అంచేత ఆ రామకృష్ణ పరమహంస వివేకానందని తల్లి దగ్గరికి వెళ్లమన్నాడు. నేను మిమ్మల్ని రాముడి దగ్గరికి వెళ్లమంటున్నాను. అడుగు నాయన, నువ్వు వెళ్ళాడు, వచ్చినప్పుడు ఏ భావంతో వచ్చాడు? నిజంగా అడుగుదామని వచ్చాడు, నిజంగా బాధలోనే ఉన్నాడు. ఆ బాధ మీలో ఎవరికైనా ఉన్నదా నిజం చెప్పండి. హృదయం మీద చేపెట్టుకుని వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి బాధ మీకు నిజంగా ఉన్నదా? వెళ్ళాడు. వెళ్ళాక అతనికి ప్రశ్న వచ్చింది, ఇంతమంది ఆర్తులకి బాధ తీర్చగలుగుతున్నటువంటి రామకృష్ణ పరమహంస, నేను చేయటం లేదు, చేసేది అది ఆ అమ్మ, ఆ రాముడు. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, అమ్మన్న రాముడు అన్న అక్కడ తేడా ఏం లేదు, పేరులో ఏముంది. మరి ఆ అమ్మ కష్టాలన్నీ తీరుస్తుంది అన్నప్పుడు ఆ జ్ఞానమే నేను ఎందుకు అడగకూడదు? ఒక ఆకలేసింది, ఒక పూట మీరు భోజనం చేశారు, ఆ జ్ఞానాన్ని నేను ఎందుకు అడగకూడదు? జ్ఞానం అడిగాడు తల్లి, దేనివల్ల ఈ సంపూర్ణ చరాచర సృష్టికి నువ్వు తల్లి అయ్యావు? నిన్ను అడగమంటున్నారు అందరూ కూడా. నిన్ను అడిగేదేదో ఒక పూట భోజనము, ఒక ప్రమోషను, ఒక పెళ్లి, ఒక ఉద్యోగం ఎందుకు అడగాలి? నేను అడిగేదేదో ఆ జ్ఞానమే ఈ నాకు అని అడిగాడు. వచ్చాడు బయటికి. ఏమయ్యా అడిగావా? అడిగాను. ఏమడిగావు? జ్ఞానంగా నువ్వు నాకంటే మూర్ఖుల్లా ఉన్నావు అన్నాడు. నువ్వు నిజమైన పిచ్చివాడివి, నువ్వు అడగటానికి వచ్చింది ఏంటి? ఎవరు పిచ్చో మీ పరిస్థితి, వివేకానంద పరిస్థితి మీరు బేరేజ్ చేసుకోండి, అదే అడగండి. ఇక్కడ మళ్లీ వెళ్ళాడు. మళ్లీ అడుగు, మా కుటుంబం ఆకలితో ఉంది, బీద స్థితిలో ఉంది, తినటానికి ఏమీ లేదు, ఏం చేయమంటావు? సరే అడుగుతానన్నాడు. మూడోసారి వెళ్ళాడు. జ్ఞానము అది కోరండి ఇక్కడ, దానికి మీరు పునాదులు అడుగుకండి. ఏమైందో ఒక జీవితంలో మీరు కష్టం పడిపోతే, అనేక జన్మలు బట్టి సుఖపడుతూనే ఉన్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉన్నాం, పిల్లల్ని కంటూనే ఉన్నాం, కడుపు నిండా తిండి తింటూనే ఉన్నాం, తిండి అదక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ తెచ్చుకుంటూనే ఉన్నాం, పిల్లలు వీధిన పడేస్తే పిల్లల్ని మెచ్చుకుంటూనే ఉన్నాం, ఇది చేస్తూనే ఉన్నాగా. ఈ పిచ్చి పనులు అంతా ఇంకా ఆపండి, దానికి ఫుల్ స్టాప్ వేయండి. ఈ నూతన యుగములో ఈ ఉగాది నాడు మీరు సాహసం చూపించగలిగి ఒక జంప్ చేయగలిగితే వెళ్ళిపోతారు. వివేకానందకి యోగ్యత ఎక్కడొచ్చింది? సంపూర్ణ రామకృష్ణ పరమహంస యొక్క శక్తికి వారసుడయ్యాడు అంటే ఆ సంఘటన వల్ల. అందరికీ ఇవ్వలేరు గురువులు శక్తి. నేను గురువుకు నమస్కారం పెట్టేసి నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టర్ నాకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీరు కల్పించేయండి. భలేగా ఉంది, కల్పించుకోగలిగితే నాకే కల్పించుకుంటానుగా, మీకెందుకు చేస్తాను నేను, నా చేత కాదు. ఎవరికి వాళ్ళు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగజేసుకోవాలి, మార్గం చెప్పగలను. ఈ ఉపాసనా రహస్యము, ఈ వివేకానంద యొక్క ఉపాసనా రహస్యాన్ని కనుక మీరు పట్టుకుంటే, మీరు ఐదుగురు దేవతాశక్తుల దగ్గర ఈ రహస్యాన్ని ఉపయోగించుకోవాలి. జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరీ దేవి, ఒక కొత్త దేవత యొక్క ఆవిర్భావం జరిగింది. ఎంతమంది తెలుసు, మానవ జగత్తులో రామకృష్ణ పరమహంస ఉన్నప్పుడు కూడా ఈ దేవి లేదు, శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు మాత్రమే ఉండే దేవుడ. శ్రీకృష్ణుడి యొక్క పనిని సవరించటానికి, శ్రీకృష్ణుడు చేసేటువంటి కార్యక్రమాలకి సహాయపడటానికి శ్రీకృష్ణుడి కంటే ముందు అవతరించి, శ్రీకృష్ణుడి కంటే ముందు అంతరిక్షంలో నాటుకున్నటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి, నాకు తెలీదు భాష ఎలా చెప్పాలో ఆవిడ, అంతరిక్షంలో ఆ జగజ్జనని మహాయోగేశ్వరి దేవే లేకపోతే శ్రీకృష్ణుడి చమత్కారాలకి పునాదే లేదు. కరెంటు లేకపోతే కంప్యూటర్ ఏం చేస్తుంది? ఆ మహాయోగేశ్వరి దేవి యొక్క అవతరణ, ఆ మహాయోగేశ్వరి దేవి యొక్క శక్తి, ఇదివరకు లేదు ఆ దేవత. శ్రీకృష్ణుడే ఆపాడు దాన్ని. ఎందుకు ఆపాడో కూడా నేను మీకు చెప్పాను. నేను ఆవిడని ఉపయోగించుకుని ఆనాడు సృష్టిలో, ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు, మానవేతరులు, మళ్లీ జాగ్రత్తగా ఆ పదాన్ని ఉపయోగించుకోండి. మీకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చిందో ఉపయోగించుకోండి. దేవతలు రాక్షసులతో యుద్దం చేస్తున్నప్పుడు ఆ కాలంలో మానవులు కూడా దేవతలకి సహాయం చేసేవాడు. దేవదానవ యుద్దంలో మానవుల రోల్ ఉండేది, సహాయపడగలిగేవారు. మళ్లీ ఇప్పుడు మీరు సహాయపడగలుగుతున్నారు. మీరు డైరెక్ట్ దేవతలతో మాట్లాడలేని స్థితి, ఇంకా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు కనుక మీకు ఇవి అప్పగడినటువంటి కార్యక్రమం ఏంటి? అస్త్రాలు తయారు చేసేయండి. ఎవరికి అస్త్రాలు తయారు చేసేమంటున్నాం? మహాయోగేశ్వరి దేవి యొక్క నిర్దేశములో, ఆవిడ నిర్దేశము మళ్లీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది భారతదేశంలో. ఆవిడన్నా వేద విజ్ఞానం అన్నా ఒకటే, అది గుర్తుంచుకోండి. మహాయోగేశ్వరి అనేటువంటి ఏ శక్తి ఉన్నదో అదే వేదముల యొక్క శక్తి. వేదములు అంటే మళ్లీ మీకు చెప్పక్కర్లేదు కదా, అస్తమానము సూర్యుడి యొక్క కిరణాలే, సూర్యుడి యొక్క శక్తే. అదే ఆ జగజ్జనుని యొక్క ఏడు శిరస్సులు. ఆవిడ యొక్క నిర్దేశములో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రయత్నము మానవులను, మానవేతరుల మధ్య సంబంధము ఏర్పరచుట. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించడానికి వచ్చింది మొట్టమొదటి ఈ ఎక్స్చేంజ్, ఈ సంబంధమే, వ్యాపారమే. మీరు దేవతల్ని భూమి మీదకి దింపగలరేమో చూడండి. ఇన్నాళ్ళు రాక్షసులు ఏం చేయగలిగారు అంటే భూమి మీద అంతరిక్షములోనూ దేవతాశక్తులు లేకుండా తోసివేయగలిగారు. మారినటువంటి ఈ నూతన యుగ ప్రయోగాన్ని అర్థం చేసుకోండి. ఇదివరకు ఎప్పుడు జరగలేదు. ఇది జరగలేదు కనుక మీరు అర్థం చేసుకోవటానికి ఇదివరకు జరిగినటువంటి పురాణ కథలను మీరు తీసుకురాకండి. భూమి మీద స్వర్గావతరణ గురించి మనం మాట్లాడుతున్నాం, మనం స్వర్గంలోకి వెళ్ళటం గురించి మాట్లాడుకోవటం లేదు. అంచేత ఇదివరకు సాధనలు ఈ సాధనలు ఒకటి కావు, మంత్రాలవే. దానికి ఆశ్చర్యం ఏముంది? ఏ తలుపులోంచి మీరు బయటకు వెళ్తారు అదే తలుపులోంచి మీరు లోపలికి వస్తారు. అదేంటి మాస్టర్, ఏ తలుపులోంచి బయటకు వెళ్తాము ఆ తలుపులోంచి లోపలికి వెళ్తామని అడుగుతున్నారు ఏంటి? ఇంకో తలుపులోంచి మీరు లోపలికి వెళ్ళండి చూద్దాం. అదే తలుపు, బయటకు వెళ్ళినా లోపలికి వెళ్ళినా. అంచేత ఏ మంత్రశక్తితో ఇదివరకు మీరు దేవతా లోకంలోకి వెళ్లేవారో, స్వర్గలోకానికి వెళ్లేవారో, దాన్ని ముక్తి అనండి, ఏమనండి, ఏ పేరు పెట్టారో, దాన్ని ఆపండి, ఆ భావాన్ని ఆపండి, ఆ గందరగోళాన్ని ఆపండి. అవగాహన చేసుకోండి ఏం చెప్తున్నాను. కష్టమే అది. ఎందుకు సులభంగా అవుతుంది? ఎందుకు సులభం అవుతుంది? భూమిని స్వర్గంగా మార్చేసేటువంటి ప్రయత్నం మీరు ఒక రెండు నిమిషాలు మీరు మాట్లాడితే అర్థమైపోయింది అనుకుంటే ఖచ్చితంగా మీరు మూర్ఖులే. నేను అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను అంటే నేను పరమ మూర్ఖుణ్ణి. అర్థం కాదు మీకు ఇది, ఒకసారిలో అర్థం కాదు, ఖచ్చితంగా అర్థం కాదు. కానీ మీకు కనుక బీజం మీరు అర్థం చేసుకోగలిగితే, ఏం చేస్తున్నామో మనం ఇక్కడ, పూజలు చేయటం లేదు, తపస్సు చేయటం లేదు, యజ్ఞము చేయటం లేదు, దానాలు చేయటం లేదు. ఇందువల్ల ఆ యజ్ఞము, ఆ దానము, ఆ తపస్సుని దేవతల్ని కింద దింపడానికి ఉపయోగిస్తున్నా, మనం పైకి వెళ్ళటానికి ఉపయోగించటం లేదు. చాలా తేడా ఉంది, చాలా చాలా తేడా ఉంది అవగాహన లోపంలో. అర్థం చేసుకోండి, అది ఏం చేశావో ఇక్కడ, ఏం చేస్తున్నావో మీకు అర్థమవుతే, దేవతలు ఎక్కడో అంతరిక్షంలో ఉండి మీకు అర్ధసింహాసనం ఇవ్వడు ఇంద్రుడు అర్జునుడికి ఇచ్చినట్టు, మీరు దేవతలకి భూమిలో స్థలం చూపిస్తారు. దమ్ము ఉన్నదా? కాకువాయిలో చూపించి ఊరుకున్నాను నేను. చాలా అంతరార్థాలున్న ఏ ట్రస్ట్ ఏది కూడా దాని యొక్క పనిని కోల్పోలేదు. అది బీజ రూపంలోనే ఉన్నాయి. కాకువాయిలో ఏడు దేవతా శక్తులకి సూర్యుడి యొక్క ఒక్కొక్క కిరణానికి స్థలం చూపించి భద్రపరిచి ఉన్నాను. కానీ అది నా ప్రతాపం ఏం కాదు, అది చెప్తే అహంకారంలా ఉంటుంది, కానీ చేసింది నేను కాదు, చేసింది వెంకటేశ్వర స్వామి, ఉపయోగించుకున్నది నేను. ఏంటంటే నా గొప్ప ఉపయోగించుకోవటం గొప్ప ఏంటి? నా తండ్రి ఆస్తి నాకు ఇస్తే దాన్ని పాడు చేసుకోకుండా నేను ఉపయోగించుకుంటే గొప్పే ఉంది. ఆస్తి నాది కాదు, ఉపయోగం మాత్రమే నాది. మీరు ఉపయోగించుకోగలిగితే మీకు కూడా ఆస్తి వస్తుంది, మీరు ఉపయోగించుకోలేకపోతే మీరు ఉపయోగించుకోలేరు దాన్ని. మీ సొంత ప్రయోజనాలకి ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోలేరు. దానికోసం ఆశపడి మీరు ఇక్కడికి వచ్చి ఉంటే సారీ, గుడ్ బై. అర్థం చేసుకోండి, స్వర్గలోక వాసులను భూమి మీద దింపేటటువంటి లక్ష్యము ఉన్నదా? వివేకానంద ఉదాహరణ నేను మీకు ఇచ్చినందుకు. ఆకలితో మలమల మాడిపోతూ తినటానికి తిండి లేనప్పుడు కూడా దింపుతానన్నాడు. దింపాడు, తనదైన రీతిలో దింపాడు. ఎంత దింపగలడు? ఇదేం ఒకరోజు రెండు రోజుల్లో జరుగుతుందా? భగీరథ ప్రయత్నం ఒకరోజులో జరగదు. సైన్స్ ఇంత డెవలప్ అయ్యి ఈనాడు కరెంటు దగ్గర మనం కూర్చుంటే, ఫ్యారడే 18th century పెట్టాడు కరెంటుని, కనిపెట్టాడు. కనిపెడితే అప్పుడున్నటువంటి రాణి ఎగ్జిబిషన్ కు వచ్చి ఎందుకు పనికొస్తుందండి? ఖచ్చితంగా ఉపయోగపడదని తెలిసి ఫ్యారడే ఏం చెప్పాయంటే, మేబీ సమ్డే యూ కెన్ ట్యాక్స్ ఇట్. ఏమో ఏం చెప్పగలను భవిష్యత్తులో, అంటే జరగదని అతని ఉద్దేశం. కరెంటు మీద నువ్వు ట్యాక్స్ వేయగలవేమో అన్నాడు. అంటే అంత పనికిరాదులే అనుకున్నాడు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? 200 సంవత్సరాలు పట్టింది ఒక భౌతికమైనటువంటిది ఉపయోగించుకోవటానికి. మరి దేవతలను భూమి మీద చంపడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? గాబరా పడకండి, 5000 సంవత్సరాల నుంచి ఈ ప్రయోగం జరుగుతోంది. చివరి రోజుల్లో ఉన్నాం, మొదటి రోజుల్లో లేం మనం. కానీ మీరు ఎక్కడున్నారు? అవకాశం మీకు వచ్చింది అంటే మీరు సాధారణమైనటువంటి వ్యక్తులు కారు. తెలుస్తూనే ఉంది మీకు అవకాశం ఎందుకు ఇవ్వబడింది. అవకాశం ఇవ్వబడింది కనుక మీకు యోగ్యత ఉంది. కానీ ఆ యోగ్యతని విస్మరించకండి. జగజ్జనని మహాయోగేశ్వరి దేవి యొక్క అనుదానము ఒకప్పుడు అస్త్ర విద్యను కీలితం చేసుకోవటానికి ఆవిడ అంతరిక్షం మీద నిలిచింది. ఈనాడు ఆవిడ అస్త్ర విద్యను మీకు అందివ్వటానికి ఆకాశం మీద నిలిచి ఉంది. ఆ తేడా గమనించుకోండి. బుక్కుల మీద, వాటి మీద ఎందుకు వాటిని ప్రచురణ చేస్తున్నామో, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరు అర్థం చేసుకోండి. ఓ నూతన దేవతాశక్తి యొక్క ప్రాదుర్భావాన్ని గమనించలేనటువంటి స్థితిలో ఉన్నాం మనం. మన సమాజం అసలు ఏం జరిగి ఉండాలి అలాంటి దేవత ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మీరు ప్రయత్నం చేయకండి. మీకు అర్థమవుతే మీ యొక్క జీవితమే ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. మీరు మారండి, మీరు మారండి. అందరిపై ఈ సంస్థ మంచిదా, ఆ సంస్థ మంచిదా, ఈ విధంగా జీవించాలా, ఆ విధంగా జీవించాలా, ఈ మంత్రాన్ని చేయాలా, ఈ మంత్రాన్ని చేయక్కర్లేదా, ఆ మూర్ఖత్వంలో పడకండి. ఆ మూర్ఖత్వం అవి ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ఇంగ్లీష్లో కెమిస్ట్రీ జరుగుతారా? తెలుగులో కెమిస్ట్రీ జరుగుతారా? మనకి తెలియని పైశాచిక భాషలో కెమిస్ట్రీ జరుగుతారా? మీ ఇష్టం వచ్చిన భాషలో చదువుకోండి. కెమిస్ట్రీ నవడొద్దన్నాడు, సబ్జెక్ట్ చదువుకోండి. కానీ తేడా అర్థం చేసుకోండి. మళ్లీ చెప్తున్నాను నేను, ఆ మహాయోగేశ్వరి దేవి యొక్క ప్రాదుర్భావం మీకోసం నా కోసం జరగలేదు. జగద్గురువు ఏ ఉద్దేశ్యంతో ఆనాడు ఆవిడ్ని అంతరిక్షంలో నిలబెట్టి తనకంటే ముందు అనేక చమత్కారాలు చేశాడు. అనేక చమత్కారాల ద్వారా ఏం చేశాడు? వాక్ యొక్క శక్తి, అస్త్ర విద్య అంటే ఆ వాక్ యొక్క శక్తి అంతే. ఒక విశేషమైనటువంటి వాక్ సముదాయము అనేక చమత్కారాలను చేయగలదు, చాలా చమత్కారాలను చేయగలదు. మీరు బాగా అలసిపోయి ఉన్నారు, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, ఏం చేస్తావని వాడు తిడితే మీ పరిస్థితి ఆ క్షణంలో ఎలా ఉంటుంది? ఇంత కష్టపడ్డావు కదా, నీ వల్ల ఇంత పని జరిగింది కదా, ఇంకొక 2 గంటలు కష్టపడు నువ్వు అని చెప్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అస్త్రం అంటే అంతే, వాక్ శక్తి అంటే అంతే. కానీ ఆ వాక్ శక్తి యొక్క స్వరూపము కీలితం చేయబడింది జగద్గురువు శ్రీకృష్ణుడు వల్ల. ఎవడు కీలితం చేశాడో వాడే ఓపెన్ చేస్తాడు, ఏ శక్తితో కీలితం చేశాడో ఆ శక్తితోనే ఓపెన్ చేస్తాడు. ఏ స్విచ్ ఆఫ్ చేయటానికి ఉపయోగించామో ఖచ్చితంగా అదే స్విచ్ ని ఆన్ చేయటానికి ఉపయోగిస్తాం. ఆ మహాయోగేశ్వరి దేవి ఈనాడు మళ్లీ తిరిగి అంతరిక్షంలో నిలబెట్టడానికి కావలసినటువంటి శక్తి ఇక్కడ అనుగ్రహమాలా మంత్రంతో జరుగుతోంది. ఉపయోగించుకోండి దాన్ని. అసలు అంత అద్భుతమైనటువంటి సాధన జరుగుతోంది అనేటటువంటి భావన మీలో కలగనీయండి, పులకించండి. మీరు స్వర్గాన్ని భూమి మీద దింపుతున్నారే, అది అర్థం అవటం లేదు మీకు. అసలు అది ఎంత గొప్పదో అది. ఓ ఇంద్రుడు, ఓ చంద్రుడు, ఓ దుర్గాదేవి, వీళ్ళు మీతో కలిసి తిరుగుతారు రేపు భవిష్యత్తులో, మీరు ఉంటారో ఉండరో నాకు తెలియదు, నేను ఉంటాను ఉండను కూడా నాకు తెలియదు. ఏం చెప్పగలను, మనిషి భ్రష్టు పట్టడానికి ఎంత, ఒకరోజు చాలు, జర గ్యారంటీ ఏం లేదు. ఎవరిని వాళ్లు కాపలా కాచుకోండి, మా గురువు చూసుకుంటానులే, చూడడు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, చూడరు వాళ్ళు, వాళ్ళు చూడటానికి టైం లేదు. మిమ్మల్ని కాపలా కాస్తూ కూర్చోటానికి వాళ్ళు ఉన్నది. వాళ్ళు క్లాసులో పాఠాలు చెప్తాం మేము, పరీక్షలో పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో వాడి కర్మ, పాస్ అయినా మా గొప్పతనం కాదు, ఫెయిల్ అయినా మా గొప్పతనం కాదు. ఇక్కడ అంతే, అనవసరంగా గురువుల మీద లేనిపోని బాధ్యతలు మోపకండి, మోపినా వాళ్లు తీసుకోరు. ఉద్ధరేదాత్మానమాత్మానమాత్మానమవసాది, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, ఛాన్స్ మాత్రం ఇస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఇది ఇక్కడతో ఆగదు, ఈ ఘోష, ఈ శంఖారామము, ఈ నినాదము ఇక్కడతో ఆగుతుంది అనుకుంటున్నారా మీరు? పృథ్వీగ్రహం మీద మాత్రమే మోగుతుంది అనుకుంటున్నారా మీరు? పృథ్వీ గ్రహాన్ని ఓ పవిత్రమైనటువంటి గ్రహంగా మార్చటానికి, పృథ్వీ గ్రహాన్ని ద్విజత్వం పొందటానికి కావలసినటువంటి శక్తి ఇవ్వటానికి మానవ జాతి అడ్డుతగలగలదు కానీ ఏం చేయగలదు? ఇన్స్పైట్ ఆఫ్ అస్, మనం ఉన్నప్పటికీ కూడా పృథ్వీదేవి దీక్ష తీసుకోగలిగింది అనుకోవాలి తప్ప మన వల్ల దీక్ష తీసుకోలేదు. మనకు తెలుస్తే కదా దీక్ష అంటే ఏంటో. ఆ భావన మీరు అర్థం చేసుకోండి, స్వాధ్యాయం చేసుకోండి, చదువుకోండి. ఆ గాయత్రి మహావిజ్ఞాన పుస్తకాలు భూమి మీద స్వర్గావతరణకి బీజాలు. గాయత్రి మంత్రం ద్వారా మీరేదో శక్తి సంపాదించడానికి కాదు, మీరు కూడా దేవతలుగా మారటానికి, దేవతలతో కలిసి పనిచేయటానికి. మీకు అర్థమవుతుంది, అది అక్షరాలా జరిగి తీరుతుంది. అది జరిగినప్పుడు మేము కూడా దీని గురించి ఎరిగి ఉన్నాము కానీ ప్రయత్నించలేదు అనే దుఃఖము మీకు వస్తే నేను బాధ్యుణ్ణి కాదు. మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా ఎందుకు చెప్తున్నానంటే టైం చాలా చాలా తగ్గిపోతుంది, పని చాలా చాలా ఎక్కువగా ఉంది, చాలా చాలా వర్కర్స్ కావాలి, అనేక భాషలలో అనేక దాంట్లో చాలా రకాలుగా ఈ విషయాన్ని ప్రజలకి అందించవలసినటువంటి అవసరం ఉంది. ఎలా? పాటల రూపంలో అందించవచ్చు, లెక్చర్ల రూపంలో అందించవచ్చు, పాంప్లెట్ రూపంలో అందించవచ్చు, ఇతర భాషలో ఈ విషయాన్ని అనువదించి మీరు చెప్పి ఉండవచ్చు. అన్నీ నేనే చేయాలి అంటే ఎలా కుదురుతుంది? మీరు నడుము కట్టండి, మీరు జెండాలు ఎగరేయండి. దానికి ఐదు విశేషమైనటువంటి శక్తుల గురించి నేను చెప్తూ ఈ విషయాలు చెప్తున్నాను. కుజగ్రహాధిపతి, కుజగ్రహాధిపతి మన శరీరంలో ఎక్కడుంటాడు? సహస్రారంలో. దాన్ని ఉపయోగించుకోగలిగేటువంటి వ్యక్తులు కూడా ఉపయోగించుకోండి. ఎలా అన్నది మీరు ఆలోచించుకోండి. నేను చెప్తానని చెప్పాను కదా, ఈ నవరాత్రి లోపల మొత్తం ప్రోగ్రామ్ ఇస్తాను నేను మీకు, స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నా కదా. ఆ విన్యాసము అర్థం చేసుకోండి, ఒక రోజు తర్వాత ఒక రోజు మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్లబడుతుందో మీ చేతనత్వం అర్థం చేసుకోండి. కానీ చెప్పాం కదా, రబ్బర్ని సాగదీస్తాం. నేనేం చేసేది? సాగిన రబ్బరు సాగినట్టు ఉండండి మీరు. ఆ ఆకాంక్ష, ఆ జ్ఞానము, ఆ ప్రాతిపదిక, ప్రాతిపదిక అంటే అర్థమవుతుంది కదా, ఏంటంటారు ప్రాతిపదిక అంటే బేసిస్, ఆధారం. అర్థం చేసుకోండి, మీ శరీరమే ఆధారం, భూమి మీద ఆ దేవతాశక్తుల్ని దింపటానికి ఆధారమే. అందుకే మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ప్రపంచం దృష్టిలో ఏమవుతాయో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రము భూమి మీద స్వర్గలోకానికి దింపినప్పుడు దేవతలతో సంబంధం పెట్టుకోవటానికి ఆ కాగితమ్ముకు ఉపయోగపడదు. ఉద్యోగం కావాల్సి వచ్చినప్పుడు సర్టిఫికేట్ చూపించమంటే సర్టిఫికేటా ఉపయోగపడేది? సర్టిఫికేట్ లో ఉన్నటువంటి జ్ఞానము, మీరు బీఎస్సీ డిగ్రీ అను, ఎంఎస్సీ డిగ్రీ అను చూపిస్తే అంతరార్థం ఏంటి? ఆ సర్టిఫికేట్ చూసిన వాడికి నమ్మకం ఏంటంటే ఆ విషయంలో మీకు ఆ స్థాయి జ్ఞానం ఉందని. మీకు ఆ స్థాయి జ్ఞానం రావాలి. అందులో రాసినటువంటి సర్టిఫికేట్స్ లో మీరు అర్థం చేసుకోండి, అందులో చాలా రాసి ఉన్నాయి. ఆ రాసిన జ్ఞానం మీకు వస్తోందా? గాయత్రి మహావిజ్ఞాన్ మన ఋతుంభర పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేసిన దాంట్లో ఇదంతా పొల్లిపోకుండా ఉంది. ఇంకొక పుస్తకం రావాల్సి ఉంది. అందులో ఇంకా విశేషమైనటువంటి సామగ్రి ఉంది. అందుకోసమే దానికి ప్రీ పబ్లికేషన్ ప్రైస్ గా 75 రూపాయలు పెట్టాము. ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు ఎవరైనా మళ్ళీ నన్ను అడగండి. ప్రీ పబ్లికేషన్ ప్రైస్ తప్పు చెప్తే కరెక్ట్ చేయండి ఉన్నవాళ్ళు, 75 రూపీస్. తర్వాత ప్రైస్ 150 కావచ్చు, 175 కావచ్చు, నాకు తెలియదు. నించేదంటే ఈ విషయాలన్నింటినీ కూడా బొమ్మల రూపంలో కూడా చెప్పడానికి ప్రయత్నం, అక్కడ యంత్ర రూపంలో కూడా చెప్పడానికి ప్రయత్నం ఆ పుస్తకంలో చేయబడుతోంది. కానీ ఈ పుస్తకం ఈ మొదటి 3 పుస్తకాలకి ఎపిలోగ్ అంటే అర్థమైంది కదా. ఎపిలోగ్ అంటే ఆ 3 పుస్తకాలు తర్వాత చదవలసినటువంటి పుస్తకము. భూమి మీద స్వర్గావతరణకి గాయత్రి శక్తి ఎలా ఉపయోగపడుతుందో చేసినటువంటి అద్భుతమైనటువంటి మహనీయులు ఇద్దరున్నారు, దయానంద సరస్వతి, శ్రీరామ శర్మ ఆచార్య. వీలవుతే తెలుగులో వాళ్ళ పుస్తకాలు దొరికితే చదవండి. ఇవేమీ దొరకపోతే ఋతుంబరా పబ్లికేషన్స్ ఈ పుస్తకాలు ఈ దృష్టితో చదవండి, చదివించండి. దాని మీద ఉన్నటువంటి బొమ్మ అదే జగజ్జనని యొక్క బొమ్మ, అందుకు వేయబడింది అది. ఆ బొమ్మ యొక్క రంగులు అర్థం చేసుకోండి, కవర్ మీద ఉన్నటువంటి కవర్ డిజైన్ అర్థం చేసుకోండి. ప్రతిదీ కూడా స్వర్గావతరణకి మెట్లే ఆ పుస్తకాలు. అందుకని ఎవరి పుస్తకాలు వాళ్లే ఉంచుకోండి అని చెప్పేది నేను. రేపు ఆ పుస్తకం ఉన్నవాళ్లకే ఓటు వేసే హక్కు ఉందనొచ్చు, తెలీదు ఎలాంటి మార్పులు వస్తాయో ఏమీ రాకపోవచ్చు. మీ ప్రయత్నాన్ని మీద ఉందది, నా ప్రయత్నం నేను చేసేసా. చెప్పదలుచుకున్నది చివరి అంశగా, చివరి మోతాదులో భూమి మీద ఉన్నటువంటి మానవులకు అందించడానికి చేసే ప్రయత్నము. ఈ ప్రయత్నంతో తర్వాత తర్వాత ప్రయత్నాలలో కుజగ్రహాధిపతి తర్వాత గురుగ్రహాధిపతి యొక్క నిర్దేశములో పర్యవేక్షణలో, కుజగ్రహాధిపతి యొక్క పర్యవేక్షణలో హనుమాన్ చాలీస జరుగుతోంది. అర్థం చేసుకోండి, హనుమాన్ చాలీస మీరు చదివే హనుమాన్ చాలీస కాదు. అదే ఇటుకలు రాజభవనంలోనూ పెడతాం, అదే ఇటుకలు పూరిల ముందు పెడతాం. రాజభవన నిర్మాణానికి అదే ఇటిక, పూరి గుడిసికి అదే ఇటిక. తేడా ఉంది ఇటికల యొక్క చయనములో, ఇటికల యొక్క కూర్పులో. ఆ హనుమాన్ చాలీసాయే కుజగ్రహాధిపతి యొక్క బుద్ధిని మార్చేటటువంటి ప్రయత్నానికి ఇక్కడ ప్రయోగం జరుగుతోంది. ఆ ప్రయోగంలో భాగమే ఆ యజ్ఞము. తర్వాత తర్వాత మీకు అర్థం అవుతాయి, ఇంకా చాలా విశదపరచాలి. ఇదే కార్యక్రమాలు మీ ఇంటికి వెళ్ళాక ఈ సంవత్సరం అంతా కొనసాగించవలసినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. 9 రోజులు చేసాక నిద్రపోవచ్చు అనుకోకండి, నిద్రపోరు. 1వ క్లాస్ తర్వాత 2వ క్లాస్కి వెళ్ళాలి, 2వ క్లాస్ తర్వాత 3వ క్లాస్కి వెళ్ళాలి. ఈ సంవత్సరము పై సంవత్సరము మనలో ఎవరికి ఊపిరి పీల్చుకునేటటువంటి టైము ఉండదు. ఆ స్థితికి మీరు ఎదగండి. కానీ ఎదగాలి అంటే ఈ జ్ఞానం ఉండాలి. ఉత్తరం మీరు చెప్పేస్తే ఏం లాభం లేదు, మీకు అనుభూతి రావాలి. వస్తాయి అంతా కూడా, తొందరపడకండి. ఆ అనుభూతులు గురువు యొక్క అనుగ్రహంతో వస్తాయి. గురుగ్రహాధిపతి ఎక్కడున్నాడు? గురుగ్రహాధిపతి ఆజ్ఞాచక్రం దగ్గర. ఆ ఆజ్ఞాచక్రం దగ్గర ఉండవలసినటువంటి స్థితి కోసమే క్లీమ్ సాధన మీకు ఇవ్వబడింది. వస్తుంది మెల్లిమెల్లిగా అనుభూతి, సీప్ అవుతుంది. ఆగండి కాస్త అక్కడ. అన్నం ఉడకాలి అంటే ఉడక మొదలెట్టుగానే తిప్పేస్తే అట్ట ఉడకనివ్వండి. దాన్ని ఉడకనిచ్చేటప్పుడు పరిస్థితి అదుపు తెప్పనివ్వకండి. పరిస్థితి కంట్రోల్ చేసే బాధ్యత నాది కాదు. మిమ్మల్ని మీరు మీ శారీరక స్థితిని, మీ అంతరంగ స్థితిని, మీ మనస్సుని కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ తప్పినటువంటి బండి నాకు అక్కర్లే. 80 కిలోమీటర్లతో వెళ్తేనే, 100 కిలోమీటర్లతో మీరు డ్రైవ్ చేయగలిగితేనే కంట్రోల్ చేయలేకపోయాక, 30 కిలోమీటర్ల వేగంతో కంట్రోల్డ్గా వెళ్ళగలిగితే ఓకే వెళ్తాం మెల్లిగా. 80 కిలోమీటర్ల వేగంతో కంట్రోల్ తప్పిందనుకోండి యాక్సిడెంట్స్ అవుతాయి. అర్థమైంది కదా ఏం చెప్పాను? ఆజ్ఞాచక్రము దగ్గర కుజగ్రహము ద్వారా వేడెక్కినటువంటి, కుజగ్రహము ద్వారా కిందకి దిగినటువంటి అనుభూతులు ఒకవేళ మీ శరీరం ఓపలేకపోతే, ఒకవేళ మీ శరీరం భరించలేకపోతే ఆగండి, లేవండి అక్కడ. అవుట్ ఆఫ్ కంట్రోల్ వ్యక్తులు అక్కర్లేదు గురువులకి. ఏం చేసుకుంటాం మేము? అవుట్ ఆఫ్ కంట్రోల్ భావవేశంతో ఎయిడ్ చేశారు మీరు, ఏం చేసుకుంటాం? ఎందుకు పనికి వస్తారు మీరు? ఆ భావవేశంతో మీరు పని చేయగలిగితే కంట్రోల్లో ఉండి గురువులకి పనికొస్తారు, ఇతరులకి పనికొస్తారు. గురుగ్రహము ఆ అనుగ్రహము, ఉత్తర దిక్కు నుండి వచ్చేటటువంటి ఆ అనుగ్రహాన్ని గమనించుకోండి. అక్కడతో ఆగిందా సాధన? ఆగలేదు. బుధగ్రహాధిపతి, బుధగ్రహము దాని గురించి నాకు తెలిసినంత వరకు ఇవాళ మధ్యాహ్నం మీకు చాలా చర్చ జరిగి ఉండాలి. మరి మధ్యాహ్నం మేము లేం కదా మాస్టారు, విన్న వాళ్ళని అడగండి, కబుర్లు చెప్పుకోకండి. ఇక్కడ వచ్చినప్పుడైనా కనీసము మీరు మిగతా కబుర్లు మానేసి పొద్దున్న ఏం జరిగింది, సాయంత్రం ఏం జరిగింది అని అడగండి వచ్చిన వాళ్ళని. ప్రతిసారి నాకు ఇప్పటికీ చాలా మంది అడుగుతారు, మాస్టారు ఒకసారి ఆ జగజ్జనని మహాయోగేశ్వరి ధ్యానం ఎలా చేయాలో చెప్పండి. ఒక గంట చెప్పాను నేను, వచ్చిన ప్రతి వాడికి ఒక గంట సేపు చెప్పాలంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. ఒకసారి నేను చెప్పేసిన తర్వాత ఆ క్యాసెట్స్ వింటమే తప్ప అందులో చెప్పిన ఏం చెప్పానో మళ్లీ నన్ను అడగకండి, అంత టైం లేదు నాకు. వినకపోతే ఖచ్చితంగా నేనే నష్టపోతాను. మరి ఏం చేయాలి మీరు అర్థం చేసుకోండి. ఆ ఆవేదన, ఆ తపన, ఆ క్యాసెట్స్ వినండి, మళ్లీ మళ్లీ వినండి. ఇక్కడ ఎందుకు వింటాం లేదో నాకు తెలియదు. పొద్దున్న చెప్పినవి, సాయంత్రం చెప్పినవి చాలాసార్లు ఖాళీగా ఉంటారు కదా, ఇక్కడ ఉంది కదా, వచ్చి కూర్చొని నోరు మూసుకు వినొచ్చు కదా. మళ్ళా అది కూడా మాస్టారే చెప్పాలంటే ఏ ఎన్నిసార్లు చెప్పాలి? టైం ఉండదు. నేను చెప్తున్నాను, నేను మీకు ఇప్పటికే మీకు అర్థమైంటుంది చాలా విషయాలు. నేను ఇంకా చెప్పగలిగే స్థితిలో లేను, కానీ చెప్పలేని ఆవేదన మాత్రం ఉంది. మీకు అర్థం అవటం లేదు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాను. మీరు పని చెయ్యకపోతే ఇతరులు పని చేస్తారు. మీరు ఆఫ్టర్ ఆల్ ఇక్కడ చేస్తున్నది ఏంటి అంటే పని మనుషుల ఉద్యోగం. దివ్యాస్త్రాల నిర్మాణం మీకు రాదు, దివ్యాస్త్ర నిర్మాణంలో మీరు ఆ అస్త్రాలను పైకి పంపించారు, దాన్ని అక్కడ వాళ్ళు ఉపయోగించుకుంటారు. గంధర్వులు, యక్షులు, నాగులు వాళ్ళు ఉపయోగించుకుంటే మీరు ఉపయోగించుకున్నారు కనుక ఆ మాత్రం విదిలిస్తారు వాళ్ళు. ఏం పర్వాలేదు, అది చాలే మాస్టారు అంటే దానికే నాకేం అభ్యంతరం లే. కానీ వాళ్లతో కలిసి పనిచేయాలి అంటే మాత్రం మీరు చాలా సీరియస్ గా ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, మీ హృదయాలను విశాలం చేసుకోవాలి, మీ కార్యక్రమాల యొక్క పరిధి పెంచుకోవాలి. ఇవాళ సాయంత్రమే మీరు ఇంకో చోట కూడా మీరు వెళ్లాలి మీ సామాగ్రి తీసుకుని అంటే మేము ఒక్కడే ఉన్నాను మాస్టర్, ఎలా వెళ్తాను? ఖచ్చితంగా నా బుర్ర గోడగేసి కొట్టుకోవాలనిపించింది నాకు. నేనే వెళ్ళలేను ఇక్కడ వదిలి ఇంకో చోటకి, వాణ్ణే వెళ్ళమని ఎలా చెప్తాను? ఏం చేయాలి? అది కూడా నేను చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు. నేనేం చేసేది? నేనేం చేయలేను. కానీ మీరు చేసిన తప్పులు ఎత్తి ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలాగ తప్పులు చెప్పి మిమ్మల్ని క్రమమైనటువంటి పద్ధతిలో పెట్టేటువంటి టైము చాలా త్వరలో బంద్ అయిపోవచ్చు. లేవండి, ఉపయోగించుకోండి. చెప్పిన విషయాలు మళ్ళా చెప్పించేటటువంటి పరిస్థితి తీసుకురాకండి. వినండి క్యాసెట్స్ రాత్రి పొగలు. ఏం చేస్తారు నిద్రపోయి? ఎక్కడికో నిద్ర వచ్చినప్పుడు ఇక్కడే నిద్రపోండి. మీరు వినండి ఆ పదార్థాలను, విని నోట్స్ రాసుకోండి, కాగితం పెన్ను పెట్టుకు వినండి, డిస్కస్ చేసుకోకండి. మీరు డిస్కస్ చేసుకునే స్థితిలో మీరు లేరు. మీకు తెలియదు ఏ విషయాల గురించి నేను చెప్తున్నాను. ఏం డిస్కస్ చేసుకుంటారు మీరు? ఒక లైన్ చెప్పగానే డిస్కస్ అంటారు. ఏం డిస్కస్ చేస్తారు మీరు? పూర్తిగా వినండి నోరు మూసుకుని క్యాసెట్స్ ని. విన్న తర్వాత ఏం చెప్పానో నోట్ చేసుకోండి, అప్పుడు డిస్కస్ చేసుకోండి. ఏం డిస్కస్ చేసుకుంటారు? మీకు అవగాహన మార్చుకోండి. మీరు అవగాహన మార్చుకోండి. మీరు మీకు ఆధ్యాత్మికత తెలియటం లేదు. ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మికత ఏ నాడు భూమి మీద లేదు. ఎప్పటికీ ఎప్పటికీ లేదు. పురాణాలలో లేదు, శాస్త్రాలలో లేదు, వేదాలలో లేదు. ఈ పరిస్థితి లేదు. ముక్తి గురించి చెప్పారే తప్ప, దేవతల యొక్క అనుగ్రహం గురించి చెప్పారే తప్ప, దేవతల్ని భూమి మీద దింపుకుని భూమిని స్వర్గంగా మార్చండి అనే మాట ఎక్కడా లేదు. అది అరవిందో యొక్క ఘోష, సావిత్రి యొక్క ఘోష, సీక్రెట్ డాక్టర్ని యొక్క ఘోష, భగవద్గీత యొక్క ఘోష. దేవతల్ని పూజ చేయొద్దన్నాడు. అసలు ఏం చేస్తారు మీరు? అవజానంది మామూఢ మానుషీయంతను మాసిలి. మూఢులయ్యా మీరు. శరీరములో ఉన్నటువంటి ఆ దేవతా శక్తుల్ని మీరు గుర్తించలేకపోతున్నారు. దేవతా శక్తులను శరీరంలో ఉన్నటువంటి దేవతాశక్తుల్ని గుర్తించమని నేను మొత్తుకుంటున్నాను. మీరు బయట ఎక్కడ వెతకండి, హనుమంతుణ్ణే మీ శరీరంలో వెతుక్కోండి. అక్కడ పెట్టినటువంటి మంత్రం అది. ఆ మంత్రం మీరులో ఎవరైనా ఖండతా పెట్టారా, రాసుకున్నారా? ఏమో చెప్పాను నేను, ఎక్కడికి ఎదుగుతారు మీరు? నాలుగే నాలుగు మంత్రాలు పెట్టున్నాయి చెప్పాను నేను మొదటి రోజు. రాసుకోండి ఆ మంత్రాలను, అఖండత పట్టుకోండి. ఆ మంత్రార్థాలని వివరించాలి అంటే మీకు ఆ మంత్రాలు రావాలి, నాకొస్తే ఏం లాభం? చేతులు కాళ్ళు హనుమంతుడి యొక్క ప్రాదుర్భావము, ఆంజనేయుడి యొక్క ప్రాదుర్భావము, కుజగ్రహం యొక్క ప్రాదుర్భావము, గురుగ్రహం యొక్క ప్రాదుర్భావము, బుధగ్రహం యొక్క ప్రాదుర్భావము మన శరీరాలలో జరగాలి, జరుగుతోంది. మీరు దానికి ఖచ్చితంగా అర్హత పొందినటువంటి వ్యక్తులే. కాస్త సడలించుకోండి మీ పిచ్చిని, మీ వ్యామోహాలను, మీ బంధాలను. నేనేం చేసేది? రామకృష్ణ పరమహంస అవుతే వివేకానంద ఉన్నాడు కనుక లాక్కొచ్చేయండి బయటకు అన్నాడు. వారి వారి కుటుంబాలను వదిలేశారు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారో మీకు తెలుసు. రామకృష్ణ మిషన్, నాకంత శక్తి లేదు, నాకంత ధైర్యం లేదు, అవసరం కూడా లేదు, సన్యాసం పుచ్చుకోక్కర్లే మీరు. ఈ అవగాహన మీరు అర్థం చేసుకుని మీ కుటుంబంలో ఆ దేవతా శక్తుల్ని దింపుకోగలిగితే, మీ ఇంటిని ఆ స్వర్గంగా మార్చుకోగలిగితే చాలు. ఒక్కొక్క ఇల్లు స్వర్గంగా మారితే అన్నిళ్లు కలిసి మహాస్వర్గం అవుతుంది. అంత తప్ప వేరుగా ఎక్కడో స్వర్గం పెట్టాలి జరగదు. భూమినే స్వర్గంగా మార్చాలంటున్నాను కదా, అది అవగాహన చేసుకోండి. అందువల్ల ఈ సూర్యుడి యొక్క హృదయములో ఆదిత్యం యొక్క హృదయాన్ని అర్థం చేసుకోండి. ఖాళీగా ఉన్న టైంలో పారాయణ అయిపోయిన తర్వాత అసలు అందులో ఏం చెప్పాడు అగస్త్యుడు, ఏం అందించాడు రాముడికి? ఎందుకు అందులో 24 శ్లోకాలే ఉన్నాయి? గాయత్రి మంత్రానికి 24 శ్లోకాలకి సంబంధం. మళ్ళా నేను ఇక్కడ కూర్చొని లెక్చర్ కొడితే మీకు బాగుంది అంటే మీరు కొట్టచ్చు ఆ లెక్చర్. మీకు ఆ జ్ఞానం వస్తుంది మీకు ఇక్కడ ఉపయోగించుకుంటే. ఇక్కడ ఉండమనేది అందుకు, కబుర్లు చెప్పుకోవడానికి కాదు. కూర్చుని ఎందుకు పనికిరాని కబుర్లు అక్కడ చెప్పుకుంటూ ఉంటారు పారాయణ చేస్తున్నాం అనేటువంటి పేరుతో. ఇది తిప్పండి ఆదిత్య హృదయంలో. ఏమిటి ఆ మంత్రం యొక్క అర్థం? ఏం చెప్పబడి ఉంది? పారాయణ చేశాం మాస్టారు 11 సార్లు. ఎందుకు ఆ పారాయణ? చదవండి ఆదిత్య హృదయాన్ని. రాత్రైనా చదువుకోవచ్చు, చదువుకోవటం తప్పులే. పారాయణం వద్దన్నా నేను, భలే ఛాన్స్ కొడతాను మీరు. నేను చదువుదాం అనుకున్నా మాస్టారు ఆదిత్య హృదయం. రాత్రి వద్దన్నవి మానేశారు. చదువుకోమన్నా చదువుకోవచ్చు కదా, అది మళ్ళా చదవరు. మీరు ఎందుకు చదవలేదో చెప్తారు, ఎందుకు చదవకసలో చెప్పరు? చదువుకోండి. అది లలితా సహస్రనామం. భూమి మీద స్వర్గావతరణకు అది ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి. చాలా చాలా రహస్యాలు మీకు బోధపడతాయి. ఇవన్నీ దివ్యాస్త్రాలే. ఇవాళ మీరు కనుక శ్రీకృష్ణ చూసి ఉంటే ఆ దివ్యాస్త్రములో పాశుపతాస్త్రాన్ని ఎలా దిప్తేమో అర్థమవుతుంది మీకు. మీ అందరికీ పాశుపతాస్త్రాన్ని అందించాను నేను. మహాభారతానికి ఉపయోగపడుతుంది, మీ ఇంటిని ఏదో చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ రైఫిల్ ఇచ్చింది కదా అని మిలిటరీ వాడు వాడికి కోపం వచ్చి వాడుకున్న కోపం ఉన్న వాళ్ళందరినీ కాల్చి పారిస్తే చంపుతారు వాడిని. మిలిటరీ వాడికి రైఫిల్ ఎందుకు ఇచ్చింది అంటే శత్రువుల్ని సంహరించడానికి. మీ స్వార్థ ప్రయోజనం కొరకు కాదు, మీరు ఉపయోగించుకోలేరు కూడా. నాకు తెలుసు మీ యొక్క వీక్నెస్. అంచేత ఆ ఒక్కటి ఇక్కడ చేయబడింది. ఇక్కడ ఇచ్చబడినటువంటి పాశుపతాస్త్రము, ఇక్కడ నిర్మించబడినటువంటి దివ్యాస్త్రాలు మీ స్వార్థానికి ఉపయోగించుకోలేరు. కలెక్టర్ ఉపయోగించుకోలేడు, ఎస్పీ ఉపయోగించుకోలేడు, డిఐజీ ఉపయోగించు, సబ్ ఇన్స్పెక్టర్ ఉపయోగించుకోలేడు. వాడికి వచ్చినటువంటి శక్తి మరి ఆధ్యాత్మిక శక్తిని మీరు మీ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోగలిగినటువంటి మూఢత్వం నుంచి బయటపడండి. మీ ప్రయోజనాలకి మీరు ఉపయోగించుకోలేరు, అది అర్థం చేసుకోండి. ఇక్కడ మాత్రం కుదరదు. అది అర్థమవుతే ఈ సంస్థ మీకు ఉపయోగపడుతుంది. అది అర్థం కాలేదు మీకు ఎందుకు ఉపయోగపడదు? ఎందుకు ఉపయోగపడదు? కానీ భూమి మీద స్వర్గావతరణ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ స్వర్గంలో జీవించగలిగేటువంటి వ్యక్తులే భూమి మీద ఉంటారు. మిగతా వాళ్లు భూమి గ్రహం మీద నుంచి గెంటి వేయబడతారు. మీ ఇష్టం. అది జరిగేది ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేటువంటి తథ్యం ఇది. మీరు భూమి గ్రహం మీద ఉండదలుచుకుంటే మారండి, ఉండదలుచుకోకపోతే మీ కర్మ. దీనికి మాత్రము ఏ విధమైనటువంటి రిలాక్సేషన్ లేదు. అందుకని ఇలా ఎలుగెత్తి చెప్పడం. మున్సిపాలిటీ వాళ్ళు ఆరుస్తూ ఉంటారు కదా, ట్యాక్స్ కట్టడానికి లాస్ట్ టైం అయిపోయింది, ఇదైపోయింది, మీరు చేసుకోకపోతే మీరు జాగ్రత్త అని ఎందుకు చెప్పకపోయినా జరిగేది అదే. కానీ చెప్తే కొంతమంది అయినా లైన్లో పడతారేమో అని. అంచేత ఈ దివ్యాస్త్ర నిర్మాణములో, ఈ దివ్యమైనటువంటి సముదాయములో మీరు కూడా పాండవుల వలె దివ్యాస్త్రాలను సంపాదించుకోండి. సంపాదించుకున్నటువంటి దివ్యాస్త్రాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి, దేనికి ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. దానికి క్లీం బీజ సాధన నుంచి శ్రీం బీజ సాధనకి మీరు ప్రయాణించాలి. కానీ శ్రీం బీజ సాధనకు మీరు ప్రయాణం ఇవాళ, రేపా, ఎల్లుండ, ఇంకో జన్మలోనా ఇంకో గ్రహంలోనా నిర్ణయాయకులు మీరు, నేను కాదు. మీరు దానికి రెడీ అవుతే నెక్స్ట్ క్లాస్, లేకపోతే ఈ క్లీం సాధన జరుగుతూనే ఉంటుంది. దానికి ఉంది క్లీం సాధన ఆగదు నాకు తెలుసున్నంత వరకు. శ్రీం సాధన మొదలెట్టబడదు ఎప్పటి వరకు, మీలో దాని అర్హత సంపాదించుకున్న వ్యక్తులు వచ్చేంత వరకు. నా నమ్మకము, నా అనుభవం ఏంటి అంటే, నా మిత్రులలో, నాతో పాటు ఇన్ని సంవత్సరాల బట్టి జీవిస్తున్న వాళ్లలో అనేక మంది కొత్త వాళ్లలో, ఎందుకంటే నేను మా కాలేజీలో క్లాసుల్లో స్టూడెంట్స్ చూస్తూ ఉంటా, ఖచ్చితంగా వాళ్లలో శ్రీం బీజ లక్షణాలు నాకు కనిపిస్తూ ఉండే. చెప్పలేను వాళ్ళకి నేను, బాబు మీరు ఇచ్చేసుకోండి అని. ఇచ్చంటే మానవ జాతి ఈ విశేషమైనటువంటి జీవిత విధానానికి ఇంకా అర్థం కాలే, ఇంకా రాలే ఆ జీవిత విధానం. ఆ జీవిత విధానం చెప్పడేటటువంటి 7 ఆశ్రమాలు రెడీగా ఉన్నాయి. శ్రీం బీజ సాధనకు మనుషుల్ని తరలించేటటువంటి దానికి రెడీగా ఉన్నాయి. దానికి ప్రాతపదికే కాకువాయుల వేషం అది చాలా విలక్షణమైనటువంటి సముదాయంగా రూపొందబోతోంది. కానీ మీ అంతటి మీరు వచ్చేసి రూపొందబోతోంది కదా అని వచ్చేస్తా ఉంటే జరగదు. క్లీన్ సాధన చాలా జాగ్రత్తగా పట్టుకోండి. క్లీన్ సాధన యొక్క రహస్యము భగవద్గీతలో త్రీన్ లోకాన్ పాలయామ్యహం, 3 లోకాలను కూడా ఈ గీతా శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమాలనే ఉపయోగించి నేను నడుస్తున్నాను. శ్రీకృష్ణుడికి కూడా ఈ 3 లోకాలు భూర్భువ స్వహ, వాటిని పరిపాలించే శక్తి ఆ క్లీన్ సాధనలో ఉంది, మహాకాళి సాధనలో ఉంది. ఆ మహాకాలుడి యొక్క శక్తిని ఉజ్జయిని నుంచి మీకు తెలియకుండా మీరు తీసుకొచ్చారు. మీకు తెలియదు నేను ఎందుకు పంపించానో, మీరు ఏం చేసుకొచ్చారో నేను చెప్పే స్థితిలో కూడా లేను. ఇంకేంటో చెప్తే మీకు కంగారు పడతారు. మీరు స్మగ్లర్స్ చేసే పనే చేశాను నేను, తెలియకుండా మీ దాంట్లో పడేస్తారు. మళ్ళీ వాళ్ళు తీసుకోవడం మీకు తెలియదు కూడా, స్మగ్లర్స్ మీ బ్యాగ్ లో అది పెట్టారు, తర్వాత తెలిస్తే మీరే కొట్టేస్తారుగా వజ్రాన్ని. ఉజ్జయినిలో మహాకాలుడు, రామకృష్ణ యొక్క మహాకాళి, చాలా విచిత్రాలు జరిగాయి. మహాయోగేశ్వరి నరసరావుపేటలో స్థాపించబడింది ఆల్రెడీ. నరసరావుపేటలోనేనా జరిగిపోయే జరిగిపోతున్నాయి. మీ వల్ల ఏం ఆగదు అది గుర్తుంచుకోండి. మీరంత గొప్పవాళ్ళు ఏం కాదు, అర్జునుడే గొప్పవాడు కాదు. మరి ఇదంతా ఎందుకు? అవకాశం ఇవ్వటానికి. గురువుల యొక్క అనుగ్రహం, గురువుల యొక్క దయ, అది అర్థం చేసుకుని ఆ దయను మాత్రం మీరు వదులుకోకండి. ఇది మిమ్మల్ని నిందించటము కాదు, మిమ్మల్ని కోంపట్టము కాదు. నాకు చాలా మంది వ్యక్తులు కావాలి, ఈ స్థాయి వ్యక్తులు నాకు సడన్ గా జంప్ అయింది. ఈ రామనవమి ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఈ 4-5 రోజుల్లో సూక్ష్మ జగత్తులో విలక్షణమైనటువంటి మార్పులు వచ్చాయి. చాలా విస్తరణ చేయాలి, దీన్ని అవగాహన చేసుకుని రోజుకి ఖచ్చితంగా 4 గంటల పాటు మీకు ఇవ్వగలము అనేటువంటి వ్యక్తులు నాకు అర్జెంటుగా కావాలి. ప్రతిసారి నాకు లిస్టు పంపిస్తారు కానీ చాలా మంది ఆ 4 గంటలు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు నాకు కనిపించరు. ఇచ్చేశారు కాబోలు ఆ 4 గంటలు. దానం చేసిన వాళ్ళు అంత గొప్ప దాతలు, వాళ్ళు దానం చేసిన వస్తువు వాళ్ళు మళ్లీ తిరిగి చూడరు. లిస్టు మాత్రం నా దగ్గర ఉంది, మనుషుల పట్టలేదు. ఇప్పుడు అలా జరగకుండా చూడండి. చాలా పనులున్నాయి, రకరకాలైనటువంటి పనులున్నాయి. మీలో మీరు సంప్రదించుకుని ఎప్పుడో కాదు ఇవ్వటం నాకు ఒక గ్రూప్ గా. నేను చెప్పాను కార్యక్రమాలు ఏమిటో, ఏ రకాలైనటువంటి కార్యక్రమాలు. మళ్ళా అవేంటి మాస్టారు, భలే ప్రశ్నలు వేస్తూ ఉంటాను, నాతో నేను చెప్తూ ఉంటాను ఇలా చేయాలి అలా చేయాలి, టైం టేబుల్ వేసుకుని జీవించాలి. గత 20 ఏళ్లగా చెప్తున్నాను, అదేదో మీరు వేసేవ్వండి మాస్టారు, భలే ఆనందం వస్తుంది నాకు. లాస్ట్ ఇయర్ విజయవాడలో హాస్పిటల్లో నేనున్నప్పుడు నన్ను అడిగిన ఒక చాలా సీనియర్ కార్యకర్త, మాస్టర్ గాయత్రి మంత్రం ఆడవాళ్లు చేయొచ్చా, నాకెందుకు హార్ట్ అటాక్ రాలేదు ఇప్పటికే ఆశ్చర్యం. ఆ ప్రశ్న వినగానే నాకు అసలు హార్ట్ అటాక్ రావాలి. ఎందుకంటే ఆ వ్యక్తి అది నన్ను అడగాల్సిన ప్రశ్న. అది ఎక్కడ? హాస్పిటల్. ఈ స్థితి ఎందుకుంది? ఎందుకు మీ మనస్సులంతా నిష్క్రియంగా ఉన్నాయి? ఎన్ని మంత్రాలు మీరు చదివితేనే, ఏమి చేస్తేనే? స్వాధ్యాయం చేయండి సార్, పుస్తకాలు చదవండి సార్, చెప్పినది చేయండి, చెప్పిన దానికి కావలసిన అనుచరులను తయారు చేసుకోండి, గ్రూప్ తయారు చేసుకోండి. గ్రూప్ లేకుండా మీరు ఏమీ చేయలేరు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ ఈ ఆధ్యాత్మికతకి, ఇంతసేపు నేను చెప్పినటువంటి ఆధ్యాత్మికతకి, ఇంతవరకు ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతకి భేదాన్ని డిస్కస్ చేసుకోండి, అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకునేది మనతో అయ్యేదా అని నిరాశ చెందకండి, ఖచ్చితంగా మీతో అవుతుంది. నిమిత్త మాత్రులుగా మీరు మారగలిగితే, గురువులు చెప్పినటువంటి పనిని ఉడతా చేసింది రాముడు చేశాడు, హనుమంతుడు చేశాడు. కానీ రాముడు గురించి రామకార్యం చేసుకున్న వాడిగా మనం ఏం చెప్పాం? రామకార్యం ఎవడు చేశాడు అంటే అతను హనుమంతుడి పేరైనా చెప్తాం, ఇటు ఉడత పేరైనా చెప్తాం, మధ్య వాళ్ళ గతి ఏంటో పాపం. చేత ఈ ఎక్స్ట్రీమ్ లో మీరు ఎలా ఉన్నా అవగాహన చేసుకోండి. దివ్యాస్త్రాలు గంధర్వులకి అందించటమే కాకుండా, నాగలోక వాసులకి అందించటమే కాకుండా, యక్షులకి అందించటమే కాకుండా, మీరే ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇంత అవస్థపడి తయారు చేస్తున్నారు, ఇంకోటికి ఎందుకు ఇవ్వటం? మరి ఏం చేయాలి, ఎలా చేయాలి? కళ్ళు మూసుకోండి, చెప్పిన ప్రశ్నని అర్థం చేసుకోండి. ఈ అద్భుతమైనటువంటి శక్తి ధారలు తడవండి. మీరు గబుక్కులు లేచిపోకండి, అయిపోయింది చప్పట్లు కొట్టి దులిపేసుకోకండి. మీరు మారాలి. ఏం చెప్పానో అవగాహన చేసుకోండి. మీరు మారటానికి నిర్ణయించుకుంటే పేర్లు ఇవ్వండి, ఓ గ్రూప్గా మారండి. ఎప్పుడో కాదు, తక్షణమే మాట్లాడుకోండి. మీరు ఏం పర్వాలేదు, ఒక పూట ఆలస్యంగా భోజనం చేస్తే, ఒక పూట భోజనం చేయకపోయినా ఏం పర్వాలేదు, మారండి. గ్రూప్స్ గా తయారు కండి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటటువంటి అవగాహన కార్యక్రమాన్ని ముందు మీరు మనస్సులో బేరీజ్ చేసుకోండి. ఆ ఆలోచనైనా చాలు మహాత్ములకి, ఋషులకి, వాళ్లకి మిమ్మల్ని లాగివేయటానికి. ఆ పరిస్థితి మీరు గురువులకి కల్పిస్తారని, మీరు మారి భూమిలో స్వర్గాన్ని దింపుతారని ఆశిస్తూ ప్లీ